अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्धश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथं।
కుబేరుడి యొక్క దివ్య చరిత్ర అంతా కూడా మీరు శ్రద్ధతో విన్నారు. ఎందుకు పనికిరానటువంటి వాడు, దుర్వ్యసన పరాయణుడు, మాట వరసకు కూడా భగవద్ ఆలయానికి వెళ్ళనటువంటి వాడు, పొరపాటున శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యానికి శివరాత్రి వంటి మహాపర్వదినన్నాడు శివలింగ సన్నిధానంలో ఒక దీపం వెలిగించి ఆ మహాపుణ్యంతో కుబేరుడయ్యాడు అంటే శివుడి యొక్క మహిమ ఎంత గొప్పదో మనకి తెలుస్తున్నది. ఈ శివశర్మోపాఖ్యానం అనేటటువంటి వంకతోటి మనకి కాశీ మహిమ, తద్వారా శివోపాసన యొక్క మహామహిమని వేదవ్యాసుల వారు అగస్త్యుడు లోపాముద్రల యొక్క సంభాషణ ద్వారా అందిస్తున్నాడు. మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇదంతా శ్రీశైలంలో అగస్త్యుడు లోపాముద్రకి చెబుతున్నాడు. అది కూడా ఎందుకు చెబుతున్నాడు, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదని నీవు అన్నావు, ఇదే నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళడం, కాశీలో మరణిస్తే కానీ ముక్తి రాదు, ఇక్కడ శ్రీశైలంలో శిఖర దర్శనం మాత్రం చేతనే మోక్షం వస్తోంది కదా అంటే, అప్పుడైన శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అంటే అర్థం ముక్తిని కాదు, ఈ శ్రీశైల శిఖరం చూచినా ఇంకా అనేక దేవాలయాలని భక్తితో దర్శనం చేసిన సప్తమోక్షపురాలు చూచినా వీటన్నిటి యొక్క మహాఫలితం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అని దానికి ఉదాహరణగా ఈ శివశర్మ కథ. ఈ శివశర్మ గారు వైకుంఠానికి వెడుతున్నప్పుడు దారిలో చూస్తున్నటువంటి అనేక లోకాల కథలు మనకు అందిస్తున్నాడు అనమాట. ఇప్పుడు కుబేరుడి యొక్క లోకం దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం 11 మంది మహానుభావులు కనపడ్డారు. వాళ్ళందరూ మూడు కళ్ళు ధరించి ఉన్నారు, అందరూ తెల్లగా ఉన్నారు, వృషభం మీద ఎక్కి ఉన్నారు, నందీశ్వరుడి మీద ఎక్కి ఉన్న త్రిశూలం ధరించిన త్రినేత్రధారులైన 11 మంది మహానుభావులను చూచి వీరెవరండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ రుద్రులు. ఇప్పుడు మనం చూస్తున్న లోకం ఈశాన లోకం, దిక్కులలో చిట్ట చివరి దిక్కు ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, చిట్ట చివరిగా 8వ దిక్కు ఈశాన్యం. ఈశానుడు అనే ఒక పురుషుడు దీన్ని పరిపాలిస్తాడు. ఆయన పేరు మీదుగా ఈ లోకానికి ఈశాన్య లోకం అని పేరు వచ్చింది. ఈ లోకానికి అధిపతి 11 రూపాలలో ఉన్న ఈశానుడు. ఈశానుడు అంటే శివుడి యొక్క ఒకనొక అవతారం. శివుడికి చాలా అవతారాలు ఉన్నాయి సుమా 3216 అవతారాలు శివపురాణంలో చెప్పారు శివుడి అవతారాలు. అందులో వృషభావతారం, నందీశ్వరావతారం, శరభావతారం, వీరభద్రావతారం, కాలభైరవ అవతారం, ఏకాదశి రుద్రావతారాలు ఇవన్నీ అందులో ఉంటాయి. అందులో 11 మంది రుద్రులు కింద శివుడు మనకి దర్శనమిస్తాడు. ఈ 11 రూపాలు ఆయనవే, కానీ 11 రూపాలు ఒకేసారి కనపడతాయి, ఈ 11 రూపాలు ఒకే రకంగా ఉంటాయి. నిజమునకు శివుడు ఎప్పుడు తెల్లగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం నీలంగా కనపడడానికి గల కారణం బహుశా పాల సముద్రంలో పుట్టిన విషం తాగాడు, ఆ విషం దెబ్బకి శరీరం అంతా నీలం ఎక్కింది. లేకపోతే ఆయన కంఠం మాత్రమే నీలంగా ఉంటుంది, మిగతా శరీరం అంతా తెల్లగా ఉంటుంది. ఈ ప్రపంచంలో బాగా తెల్లగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారండి. అది శివుడు, సరస్వతీదేవి, ఆదిశేషుడు, నారదుడు, ఇక 5వ అండి నేను. ఇంత తెల్లగా ఉండేవాడు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారట, చాలా తెల్లగా ఉంటారట. శరత్కాలపు మేఘం పాల నురుగు ఎలా ఉంటుందో అలా ఉంటారట వీడు. ఈ సుందరాకారుడైన ఈశ్వరుడు రుద్ర రూపంలో ఉన్నప్పుడు మరింత తెల్లగా ఉంటాడు. ఆ మహాత్ముడు 11 రూపములతో పరిపాలిస్తున్న లోకం ఇది. ఇక్కడ ఉన్నవాళ్ళంతా శివుళ్ళు అనగానే ఆ ఈశానులందరికీ భక్తితో నమస్కరించాడు శివశర్మ. ఇక్కడ నుంచి విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఈయనెవరు అని అడిగట్టాయన. ఈయనే సూర్య భగవానుడు, ఈ లోకానికి వెలుతురిస్తున్నటువంటి వాడు, స్వయం ప్రకాశకుడు, విష్ణుస్వరూపుడు. ఈయన కశ్యప ప్రజాపతి భార్య అదితికి కుమారుడే పుట్టాడు. నిజానికి సూర్యుడికి అవతారమే లేదు, కానీ ఒకనొకప్పుడు సూర్య భగవానుడు తమ కొడుకై పుట్టాలి అని కోరుకుని అదితి కశ్యపుడు 1000 ఏళ్ళు ఆయన కోసం తపస్సు చేస్తే అప్పుడు నారాయణుడు తన అంశతో అదితి గర్భంలో ప్రవేశించాడు. ఆవిడ మళ్ళీ 1000 ఏళ్ళు గర్భం ధరించింది. సాధారణంగా ఎవరైనా 10వ నెలలో ప్రసవం పొందుతారు, కానీ ఆవిడ మాత్రం 1000 ఏళ్ళు పూర్తిగా గర్భం ధరించింది. ఈ 1000 ఏళ్ళు ఆహారం తీసుకోలేదట అసలు. ఆవిడ 1000 సంవత్సరములు ఉపవాసం ఉన్నది. ఆవిడ 1000 ఏళ్ళు పక్కన పెట్టండి, మాస శివరాత్రికి ఒక్కరోజు ఉపవాసం ఉండండి అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలండి. ఒక్క చెంబుడైనా కాఫీ తాగకూడదా అండి? కాఫీలో పంచదార వేసుకోవచ్చా అండి? మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఉప్పుడు పిండి తినొచ్చా అండి అని పాపం ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మధ్యన ఇంచుమించుగా 335 మంది శరీరాలన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ఫ్యాక్టరీలతో నిండి ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలతో. అందుకని నా ఒళ్ళంతా షుగర్ అండి బాబు, అందువల్ల నేను ఏదో ఒక వగర లోపల పారైపోతే నా పొగర దిగిపోతుందనే వాళ్ళు ఎక్కువైపోయారు పాపం. ఇది కలియుగ ప్రభావం, కానీ పూర్వం అలా కాదట. మహాతపస్యాలు ఉండేవారు, వారి తపశ్శక్తి వల్ల ఎన్నాళ్ళైనా ఆహారం లేకుండా బ్రతికేవారు. అటువంటి పరమశక్తి కలిగినటువంటి అదితి పూర్తిగా 1000 ఏళ్ళు అస్సలు ఆహారం తీసుకోకుండా కేవలం గాలి పీల్చుకుంటూ ఉపవాసం ఉంటే కశ్యపుడికి కోపం వచ్చింది. గర్భవతులు ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, శ్రమ ఎక్కువ పడకూడదు. నువ్వేమో కటిక ఉపవాసం చేస్తున్నావు, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపివేస్తావా అన్నట. మృతం పిండం భవిష్యతి, మృతం చాండం భవిష్యతి. నీ కడుపులో చచ్చిపోయిన అండం ఉంటుంది, నీ కడుపు నుంచి పుట్టేవాడు చచ్చిన వాడు పుడతాడన్నట. అండం అంటే గుడ్డు, చంటి పిల్లలు గుడ్డు అంటారు, పసిగుడ్డు అంటారు కదా. మృతంచ అండం భవిష్యతి అంటే చచ్చిన గుడ్డు పుడుతుంది నీ కడుపులోంచి, తిండి తినకపోతే అన్నాడు ఆయన. మృతము అండము కలిస్తే మార్తండము అయ్యింది. అందుకే సూర్యుడికి మార్తండు అని పేరు వచ్చిందనమాట. దానికి మార్తాండు అంటున్నాం, కానీ అది మార్తండు. తర్వాత కొన్ని కారణముల చేత మార్తాండు దీర్ఘం వచ్చింది. అప్పుడు ఆవిడేమంది, ఏమయ్యో నేను 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉపవాసం ఉన్నా ఈ కడుపులో ఉన్న పిండం చావదు, ఎందుకంటే ఈ లోపల ఉన్నవాడు సాక్షాత్తు విష్ణు, విష్ణువుని నేను ప్రార్థిస్తే సూర్యుడిగా పుట్టబోతున్నాడు ఆయన, తిండి లేకపోతే ఇంకా బాగా గొప్పవాడై పుడతాడు, అందువల్ల నువ్వు భయపడద్దు. మార్తోభవ అందావిడ. మా ఆర్తః భవ అంటే భయపడకు, ఆర్తుడు అంటే బాధపడేవాడు, మా ఆర్తః బాధపడకు అన్నది. మార్తః అండం వల్ల పుట్టిన అండం గనక మార్త అండ మార్తాండ అయ్యింది. మృతమైన అండము మార్తండం, మార్తోభవ అండం వల్ల మార్తాండు. ఈ విధంగా మార్తండు మార్తాండు అనే పేరుతో కుర్రాడు పుట్టాడు. నిజానికి అదితి కడుపులో ఉన్నది పరమాత్మ అవడం వల్ల ఈ ఆహారంతో బతికేవాడు కాదాయన. మానవ లోకంలో ఉన్న గర్భవతులైతే వేళ్ళకి సక్రమంగా ఆహారం తీసుకోకపోతే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. కానీ పరమాత్ముడు ఆవిడ గర్భంలో ఉన్నాడు, ఆవిడ కూడా అంత గొప్ప, ఆవిడ మహాతపస్యాలిని, ఆవిడ తపస్సే ఆహారంగా స్వీకరిస్తుంది. అందుకే ఆవిడకి ఏ బెంగ లేదట, నా గురించి నువ్వు భయపడద్దు అంది ఆవిడ. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడ కడుపులోంచి ఒక కుర్రాడు పుట్టాడు. ఆ కుర్రాడు మహా తేజస్సుతో ఉండేవాడు, మామూలు కాంతి కాదు, భయంకర కాంతి. ఆ కాంతిని తల్లిదండ్రులు కూడా చూడలేకపోయారు. అప్పుడు నీ వల్ల లోకాలు నాశనం అయిపోతాయి, నువ్వు భూమి మీద పడి పడటంతో నీ వల్ల భూమి కాలిపోతుంది, ఆకాశం అంతా నిప్పులు చెరుగుతోంది, పాతాళం కాలిపోతుంది, నదులు ఎండిపోయేటట్టున్నాయి, దయతో నీవు ప్రజలకు ఉపకారివి తప్ప అపకారివి కాకు అని తల్లిదండ్రులు కోరారు. అప్పుడు ఆయన హుటాహుటిన కాశీ వెళ్ళి తన పేరు మీదుగా ఆదిత్యేశ్వరలింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదితి ఆవిడ కొడుకు గనక సూర్యుడికి ఆదిత్యుడు అని పేరు వచ్చింది. అదితే అపత్యం పుమాన్ ఆదిత్య, అదితి యొక్క కొడుకు కనుక ఆదిత్యుడు అన్నారు. ఈ ఆదిత్యుడు తన పేరు మీదుగా లింగం ప్రతిష్ఠించాడు, అందుకని ఆదిత్య ఈశ్వర ఆదిత్యేశ్వర లింగం అయ్యింది. ఈ లింగం ప్రతిష్ఠగా లింగం ప్రతిష్ఠించి ప్రతిష్ఠించగానే శివుడు ప్రత్యక్షమై, నాయన నిన్ను నా కుడికన్నుగా మార్చుకుంటున్నాను, నువ్వు ఆకాశంలో సూర్యుడనే పేరుతో మండలాకారంలో ఉంటావు, మేరుపర్వతం చుట్టూ తిరుగుతావు, నీ చుట్టూ కూడా భూమి, భూమి చుట్టూ నువ్వు తిరుగుతావు, తద్వారా పగలు రాత్రి ఏర్పడతాయి, సమస్త లోకాలకి గ్రహాలకి రాజువు నువ్వు, ప్రాణదాత వినువు, నీవు శుభాలు కలిగిస్తావు, మోక్షం ఇస్తావు, వీరస్వర్గం ఇస్తావు అని ఆయన్ని గ్రహరాజుని చేశాడు. కాశీలో తన పేరు మీదుగా లింగమును ప్రతిష్ఠించిన పుణ్యముతో సూర్యభగవానుడు గ్రహమయ్యాడు. ఈ సూర్యుడు కూడా కాశీ వెళ్ళిన వాడే, లింగ ప్రతిష్ఠ చేసిన వాడే. ఇప్పుడు నువ్వు చూసిన ఈ లోకం సూర్యలోకం అనగానే ఆయన సూర్యుడికి భక్తితో నమస్కరించుకున్నాడు. ఇక్కడ నుంచి సూర్యభగవానుడి దగ్గర నుంచి బయలుదేరి ఇంకొంచెం ముందుకెళ్ళింది వీళ్ళ రథం. మొత్తం గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకుండా ఈ రథం వైకుంఠానికి వెళ్ళదట. వరుసగా సూర్యుడు, ఆ తర్వాత రెండోవాడు చంద్రుడు కనబడ్డాడు. ఈ చంద్రుడు కూడా ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఇంచుమించుగా నాలాగే తెల్లగా ఉంటాడు. ఆయన కూడా స్వచ్ఛమైన పిండి వెన్నెలతో ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. ఈయన ఎవరండి అంటే, ఈయనే చంద్రుడు, ఆహ్లాదకారుడు, సమస్త లోకాలకి ఓషధులు ఇచ్చేవాడు ఈయనే. ఈయన కథ కూడా చెబుతున్నా వీరు. పూర్వం అత్రి అనసూయ అని ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, రుద్రుడు ముగ్గురు మేము పిల్లలమై పుడతామని వరం ఇచ్చారు. ఆ వరం నిలబెట్టుకోవడానికి బ్రహ్మదేవుడు తన అంశతో చంద్రుడై పుట్టాడు, చంద్రుడు బ్రహ్మవంశతో పుట్టాడు, రుద్రుడి అంశతో దుర్వాసుడనే మహర్షి పుట్టాడు, విష్ణు వంశతో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దత్తాత్రేయుడు పుట్టాడు, త్రిమూర్తి ఆత్మకుడై. ఈ విధంగా అత్రి మహర్షికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల వరుసగా చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుట్టారు. ఈ ముగ్గురిలో చంద్రుడు బ్రహ్మ యొక్క అంశతో ఓషధులకు మూలకారకుడై అనేక రకాల మూలికల్ని పుట్టిస్తూ వాటిని బతికిస్తూ అందరికీ చల్లదనమిస్తూ ఆకాశంలో గ్రహమయ్యాడు. ఈయన దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇంకా 27. దక్షుడికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. అందులో ఒక 27 పేర్లు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 చంద్రుడే పెళ్లి చేసుకుంటా ఉన్నారు. దక్ష ప్రజాపతి అప్పటికే అన్నట్టు 27 ఒక్కరిని పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, రేపొద్దున మీలో మీకే పోరాటం వస్తుంది, సవతి పోరు నోటి ఉంటుంది, ఒకడికి ఒకరు లేక ఇద్దరైతే పర్వాలేదు కానీ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఒకరిని పెళ్లి చేసుకున్నాక రేపు చంద్రుడు ఒకళ్ళని ఎక్కువ ప్రేమతో చూసి రెండో వాళ్ళని పట్టించుకోకపోతే అప్పుడు మా ఆయన సరిగ్గా చూడటం లేదని మళ్ళీ మీరు ఏడుస్తారంటే ఆయన వాళ్ళు వినిపించుకోకుండా మేము ప్రేమించామండి కాబట్టి మేము ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం, మేము ఐకమత్యంతో ఉంటాం, అక్క చెల్లెళ్ళం చంద్రుణ్ణి ఒకే రకంగా చూసుకుంటాం, ఆయన మమ్మల్ని ఎలా చూసినా పట్టించుకోమన్నారు. సరే మీ ఇష్టం అన్నాడు. దక్షుడు పెళ్లి చేశాడు చంద్రుడికి ఇచ్చి 27. పెళ్ళయ్యాక అల్లుడిని పిలిచి, అల్లుడు నువ్వు గనక గిల్లుడు వేషాలు వేసావా, చెప్పిస్తాను జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, నా 27 కుమార్తెల్ని సమానంగా చూడాలి, నిష్పక్షపాతంగా చూడాలి, ఒకళ్ళని ప్రేమించి రెండో వాళ్ళని తిరస్కరించావా, అల్లుడు కదప్పుడు గట్టిగా ఒక గిల్లు గిల్లి గిల్లుడు అంటాను, ఆ తర్వాత తల్లడిల్లిపోతావు అనగా, లేదు మావయ్య గారు నేను నిజంగా ప్రేమగా మీరిచ్చిన కన్యల్ని స్వీకరిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా మాట్లాడినంటారు, ఈ పెళ్ళయ్యేదాకా ఈ దిక్కుమాలుళ్ళు అల్లుళ్ళు ఇలాగే చేస్తారండి, పెళ్లికి ముందేమో మావయ్యో మావయ్యో అని వెంట పెడతారు పిల్లనిచ్చేదాక. పిల్లనిచ్చిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు అని నేనల్లా కాశీఖండంలో వ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన అలా వినయంగా చెప్పాక సరే అని అన్నట్టు ఈయన. ఇప్పుడు 27 రోహిణి అంటే ఈయనకి ఎక్కువ ఇష్టం. రోహిణి చాలా అందగత్తె, అందగత్తె అనడం కంటే చంద్రుడికి ఆవిడ నచ్చింది. ఈ జీవులకు కొన్ని లక్షణాలు ఉంటాయండో, అవతల వాళ్ళు అందంగా ఉన్నారో లేదో వాళ్ళ కంటితో చూడాలట. చాలా కాలం క్రితం నేను ఒక పవిత్రమైన సముద్ర తీరంలో ఉన్న నగరంలో ఒక ఆవిడని చూశాను. ఆవిడని చూస్తే అన్నం తినలేం, చెంబుడు నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకోబుద్ధి వేస్తుందన్నమాట. గౌడు గేది చర్మం ఆవిడ చర్మం, ఈతాకులు ఆవిడ వెంట్రుకలు, విఘ్నేశ్వరుడి పొట్ట కంటే ఇంకొంచెం పెద్దగా ఉన్న పొట్ట ఆవిడది. ఇంకా ముక్కు చూస్తే చెప్పేక్కర్లేదు, పంది ముక్కు. అటువంటి ఒకనొక సౌందర్యం అని చూశాను. అంటే వేళకోళానికి దెప్పడానికి చెప్పట్లే నేనది. కొంతమందికి భగవంతుడు మరి అలాంటి రూపం ఇస్తాడు, కర్మయోగం అది. మనం ఎవరిని వెటకారం చేయకూడసమా, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ రూపాన్ని చూస్తే సామాన్యంగా మానవుడు ఏమైపోతాడు, అడిగిపోతాడు. కానీ ఒక ఆయన ఏరికోరి ఆవిడ వెంటపడి వలచి నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ నేను బతకను అన్నాడు. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు కుమారుల్ని కూడా కన్నాడు. అంటే ఆయనకి ఆవిడ రంభలా కనపడింది. అప్పటి నుంచి ఏమన్నారంటే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నారనమాట. మనం ఎప్పుడు కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మన చూపులతో చూడకూడదు అనమాట. ఈ పిల్లనికి ఏం నచ్చింది అంటామే, వాడికి నచ్చింది అందుకని గిచ్చాడు, ఆ తర్వాత వాడు చచ్చాడు, మనకెందుకు ఈ గొడవ. ఇప్పుడు చంద్రుడికి ఏమిటో తెలియదు, కానీ ఈ 27 ఈ రోహిణి అంటే అత్యంత ప్రేమ. అదొక అదృష్టం. తక్కిన వాళ్ళని అసలు ముఖం చూడలేదు, ఈవిడితో మాత్రమే తిరిగేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే, ట్యాంక్ బండి దగ్గర ఈయనే, హుస్సేన్ సాగర్ దగ్గర ఈయనే, ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆవిడతో పాటు మాత్రమే కనపడేవాడు. దాంతో తక్కిన వాడు కొంచెం బాధపడి తండ్రితో ఈ విషయం చెప్పారు. అప్పుడు ఆయన, నేను ముందే చెప్పానా, అందరూ ఒక్కడిని పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే వినిపించుకోకుండా మేము ఐకమత్యంతో ఉంటామన్నారు, ఇప్పుడు వచ్చి ఇలా ఏడుస్తున్నారు అని కుమార్తెల మీద ఉన్న ప్రేమతో అల్లుండి పిలిచి, నాయనా నీకేం చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా, అందరినీ సమానంగా చూడరా, లేకపోతే శపిస్తానన్నానా అంటే కొంచెం భయపడి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటానండి, అందరినీ జాగ్రత్తగా చూస్తాను, ప్రేమగా చూస్తాను, పక్షపాతం విడిచిపెడతానన్నట. మళ్ళీ వీళ్ళందరినీ వెంట పెట్టుకుపోయాడు. వెళ్ళాడు కానీ ఈయనకి ఎందుకో తక్కిన భార్యల యొక్క రూపం ఆకర్షణీయంగా అనిపించేది కదట పాపం. మళ్ళీ రోహిణి వెంటే పడ్డాడు. ఈ పిల్లలు మళ్ళీ ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చారు. దాంతో ఆయన కోపం వచ్చి క్షయరోగివైపో అని చెప్పించేశాడు. దాంతో చంద్రుడు కాస్త క్షయరోగ్రస్తుడైపోయాడు, టీబీ పేషెంట్ అయిపోయాడు, చిక్కిపోయి బక్క చిక్కిపోయి డొక్కలు ఎండిపోయి దగ్గుకుంటూ కూర్చున్నాడు. చంద్రుడికి రోగం వస్తే చంద్రుడికి ఒక్కడికే కాదు బాధ, ఈ చంద్రుడితో పాటు లోకంలో అందరికీ యాతన వచ్చింది. ఎందుకో తెలుసా, చంద్రుడు ఉంటేనే లతలు మూలికలు పెరుగుతాయి, ఈ మూలికలు ఉంటేనే యజ్ఞాలు జరుగుతాయి. అందులో సోమలత అని ఒక లత ఉంటుంది, ఈ లత ఉంటేనే పూర్వకాలంలో యజ్ఞం చేసి సోమపానం చేసేవారు. సోమలత చచ్చిపోయింది, దాంతో దేవతలకు ఆహారం లేకుండా పోయింది. అప్పుడు దేవతలంతా దక్షుడు అల్లుణ్ణి శపిస్తే ఆ శాపం మాకు తగిలింది, చంద్రుడు లేకపోతే మూలికలు పెరగవు, అందులో ముఖ్యంగా పత్తి అస్సలు పెరగదండోయ్, పత్తి పెరగాలంటే చంద్రుడు ఉండాలి, చంద్రుడు వెన్నెల పడకపోతే పత్తి పంట నాశనం అయిపోతుంది, కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు ఏమైంది, చంద్రుడు లేక పత్తి పంట నాశనం అయ్యింది, పత్తి రైతులు అసలే పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంకా ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే కృతజ్ఞతగా ఏం చేస్తారో తెలిసిన, పత్తితోటి కదా వస్త్రాలు నేస్తారు, వస్త్రం నెయ్యగానే విదియనాడు చంద్రుడు కనబడగానే ఒక దారం తీసి, చంద్రుడా నీ వల్లే ఈ దారములు, ఈ దారముల వల్ల వస్త్రం వచ్చింది, నువ్వు మాకు వస్త్రం ఇచ్చావు, ఈ వస్త్రం నుంచి ఒక్క నూలు పోగు పీకి నీకు వేస్తున్నావు అని చంద్రుడికో నూలు పోగు ఇవ్వడం మొదలెట్టావు, అదనమాట సామెత. అప్పటి నుంచి చంద్రుడికో నూలు పోగు, ఎంత బట్ట ఆయన ఇస్తే మొత్తం బట్ట ఆయనకి ఇవ్వంట, అందులోంచి ఒక్క దారం మొక్క ఆయనకి వేస్తా అంట. మహానుభావులు మనకి ఎన్నో సేవలు చేస్తే వాళ్ళకి మనం ఇచ్చేది 1 రూపాయి అన్నమాట. అప్పటి నుంచి తక్కువ ఇస్తే చంద్రుడికో నూలు పోగు అని సామెత పుట్టిందనమాట. ఇప్పుడు పత్తి పోయింది, లోకములన్నీ బట్టలు లేక మూలికలు లేక అనేక యాతనలు పడ్డారు. దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు, బ్రహ్మదేవ దక్షుడు పెట్టిన శాపం వల్ల చంద్రుడు క్షయరోగ్రస్తుడయ్యాడు, దానితో లోకాలకు ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని రక్షించమరగానే ఈ చంద్రుణ్ణి రక్షించే శక్తి ప్రస్తుతం శివుడికి తప్ప ఎవరికీ లేదు, ఎందుకంటే దక్షుడు కోపి, ఆ కోపం నుంచి తండ్రిని అయిన నేను కూడా రక్షించను, తేడా వస్తే నాన్నను కూడా ధిక్కరిస్తాడు దక్షుడు, వాడంత కోపిష్టి. ఈ క్షణంలో చంద్రుడు వెళ్ళి రుద్రుణ్ణి పట్టుకుంటే మంచిది అని చంద్రుడిని పిలిచి, భూలోకంలో సముద్ర తీరంలో ఒక లింగం ప్రతిష్ఠించు, ఆ లింగాన్ని అభిషేకించు, నీ పేరు మీదుగా లింగం సోమేశ్వర లింగం లేక సోమనాథ లింగం అని పిలువబడుతుంది. అప్పుడు శివుడు నిన్ను ప్రేమించి దగ్గరికి తీసుకుని నీకు ప్రసన్నుడై వరమిచ్చి నీ రోగం తొలగిస్తాడనగానే చంద్రుడు హుటాహుటిన భూలోకానికి వచ్చి, వాడు గుజరాత్లో సౌరాష్ట్రం అంటున్నాం కదా, ఆ సౌరాష్ట్రానికి వచ్చి సముద్ర తీరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. సోముడి పేరు మీదుగా సోమనాథ లింగము సోమేశ్వర లింగం అని పిలువబడింది ఆ లింగం. ఆ లింగాన్ని పూజించగానే శివుడు ప్రత్యక్షమయ్యి, నాయన నీ మామగారు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంచెం మార్పు చేస్తున్నాను, ఈరోజు నుంచి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ చంద్ర కళ్ళలు నీలో వెన్నెల శుక్లపక్షంలో పెరిగి కృష్ణపక్షంలో క్షీణిస్తుంది, వృద్ధి క్షయం ఈ రెండూ కూడా నీ కళ్ళలకు ఉంటాయి, నీకు మాత్రం రోగం ఉండదు అన్నాడు. అప్పుడు ఆయన అలాగేనన్నట, చంద్రుడి యొక్క రోగం తొలగించి మరి మామగారు ఇచ్చిన రోగం పూర్తిగా తీయకూడదు కనుక చంద్రుడి యొక్క కళలకు మాత్రం శుక్లపక్షంలో కాస్త పెంపుదల, అందుకే శుక్లపక్షంలో సరే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు చంద్రుడు పెరుగుతాడు, అమావాస్య రోజుల్లో తరుగుతాడు, ఇలా నీ వెన్నెల పెరుగుతూ తరుగుతుంది, నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు అన్నట. దాంతో దక్షుడికి మళ్ళీ కోపం వచ్చింది, ఈ శివుడు నా అల్లుడు, సతీభర్త నన్ను కాదని చంద్రుణ్ణి అనుగ్రహిస్తాడా, ఇప్పుడు శివుని కూడా చెప్పిస్తానన్నట. దాంతో బ్రహ్మదేవుడు వచ్చి శివుని చెప్పిస్తూ కొంపలు మొలిగిపోతాయి, పిచ్చివేషాలు వేయక అన్నట. అయితే ఈ చంద్రుడిని నా ఇంటికి రానివ్వనన్నాడు ఆయన. వాడు నా అల్లుడు, నా శాపానికి గురయ్యాడు, నా కాళ్ళు పట్టుకోకుండా మధ్యలో శివుడి కాళ్ళు పట్టుకుంటాడా, రోగం పోయినా సరే వీడి రోగం నేను కుదురుస్తాను, వీడు నా గడప ఎక్కనివ్వనన్నట. మామగారు ఇంటికి రానివ్వకపోతే అల్లుడికి ఎంత బాధ అండి, మరి దీపావళి వస్తుంది రేపు, కనీసం పండక్కి పబ్బానికి మామగారు పిలిచి బట్టనే ఇవ్వాలి కదా, మరి అందుకని రానివ్వనంటే మళ్ళీ చంద్రుడికి భయం వేసింది. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర మామగారికి దూరం అయితే నేను బతకలేను, అందులో మా మామగారు మహాత్ముడు పండితుడు గట్టివాడు కదా, కాబట్టి మామగారి కటాక్షం పొందాలంటే ఏమి చెయ్యాలన్నట. అయితే విష్ణువు దగ్గరికి వెళ్ళన్నాడు శివుడు, వెంటనే నేను వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు కాశీ వెళ్ళి నీ పేరు మీదుగా చంద్రేశ్వర లింగం అనే లింగమును ప్రతిష్ఠిస్తే నువ్వు గ్రహమవుతావు, గ్రహమైన వాడి మీద ఆగ్రహం ఎవడూ పొందకూడదు, కాబట్టి దక్షుడు నిన్ను ప్రేమించి మళ్ళీ ఇంటికి రానిస్తాడు, కాశీ వెళ్ళిన వాడిని ఎటువంటి వాడు ఏమీ చెయ్యలేడు, కాశీలో లింగ ప్రతిష్ట చేసినా, కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనము చేసుకున్నా, కాశీలో గంగాస్నానం చేసినా ఆ వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఏమీ చెయ్యలేదు, తక్షణం కాశీ పో అనగా పుణ్యాల వారాసి అయిన కాశీకి హుటాహుటిని వెళ్ళిపోయి చంద్రుడు అక్కడ శివుణ్ణి పూజించి దర్శించి తన పేరు మీదుగా చంద్రేశ్వర లింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా కాశీలో ఆ చంద్రేశ్వర లింగం ఉంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇక నీకు ఢోకా లేదు, నిన్ను కూడా గ్రహం చేస్తున్నాను, ఆకాశంలో గ్రహం గట్టే పెడతాను, నీ చంద్రరేఖని నా శిరస్సును ధరిస్తాను, నా నెత్తి మీద నువ్వు ఉండడం వల్ల మీ మామగారు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు, ఇంటికి రానిస్తాడు, ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది, నువ్వు ఏ పాపం చేసినా పాపం నీకు అంటదు, చంద్రుడికి ఇంద్రుడికి అగ్నికి గంగకి ఈ నలుగురికి పాపము లేకుండా నేను వరమిస్తున్నాను అన్నాడు. అందుకే చంద్రుడు గురువుగారి భార్యని పొందిన ఆయనకి పాపం లేకుండా పోయిందనమాట. శివుడు కాశీలో లింగ ప్రతిష్ఠ చేయటం వల్ల చంద్రుణ్ణి అంత బాగా మెచ్చుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు శాశ్వతంగా. ఇది కాశీ మహిమ అంటే, ఎన్ని శాపములకు గురైనా ఎన్ని పాపములు చేసినా శాపాలు పాపాలు కోపాలు తాపాలు కాశీకి వెళ్ళనంత వరకే కాశీ వెడితే ఇవన్నీ పటాపంచలైపోతాయి, ఆ వ్యక్తికి తిరుగులేని శక్తి వస్తుంది. ఈ చంద్రుడు గ్రహమైన కథ ఇది అని క్లుప్తంగా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే కాశీ మహిమ ముఖ్యం కనుక తక్కిన వాడి కథలు ఎక్కువ చెప్పడు, కానీ ఇదే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయితే సోమనాథలింగం గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారనమాట. అక్కడ ఎప్పుడో ఒకప్పుడు జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నప్పుడు అది చెప్పుకుందాం. ఇప్పుడు మూడోవాడు కుదుడు కనబడ్డాడు, ఎర్రగా ఉంటాడు ఆయన, పగడములా ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడిని చూస్తే ఇంకా పద్మరాగాలు చూడక్కర్లేదనమాట, రాళ్లల్లో చూసారా కెంపులను ఉంటాయి, ఆ కెంపులు ఎలా ఉంటాయో అలా ఎర్రగా ఉంటాడు ఆయన. ఈయన ఎవరండి అన్నట్టు ఆయన, ఈయనే గ్రహాలలో గొప్పవాడు కుజుడు. ఈయన కథ చెబుతున్నాను విను. ఒకప్పుడు సతీదేవి శరీరం విడిచిపెట్టింది. సతీదేవి దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెడితే శివుడు ఆ బాధ తట్టుకోలేక దక్షయజ్ఞం నాశనం చేశాడు. ఆ తదనంతరం హిమాలయ పర్వతాలలో 5000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినంతకాలం మానవుడిలా తపస్సు చేశాడ. నిజం చెప్పాలంటే తపస్సు చేసేటప్పుడు మానవులే ఎక్కువ బాగా చేస్తారు. మానవులకున్న భక్తి ఇంకెవరికీ ఉండదు. అందుకే భగవంతుడు కూడా తపస్సు చెయ్యాలి అనుకుంటే మానవ వేషమే ధరించి భూలోకానికి వచ్చి తపస్సు చేస్తాడు. మళ్ళీ ఆ తపస్సు కూడా హిమాలయాల్లో చేస్తాడు. ఆయన హిమాలయాల్లో అచ్చం మామూలు సాధారణ మానవుళ్ళ తపస్సు చేయగా అలసట వచ్చింది. ఆయనకి శరీరంలో వేడి పుట్టింది. ఆ వేడి తట్టుకోలేక పరమాత్ముడు కూడా కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పగానే ఆయన నుదుటి నుంచి కాస్త చెమట కిందకు వచ్చింది. ఆ చెమట నేల మీద పడుతూ ఉంటే భూదేవి, పరమాత్ముని చెమట ఇది, ఈ చెమట వ్యర్థం కాకూడదు. ఈశ్వరుడి యొక్క చెమట నేల మీద పడుతూ ఉంటే అప్పుడు ఇంతటి మహానుభావుడి చెమట నేల మీద పడకూడదు, నేల మీద పడితే ప్రమాదం అవుతుంది, అది వ్యర్థం కాకూడదు అనుకున్నది. శివుడి శరీరము నుంచి వచ్చే ఏ వస్తువు కూడా వ్యర్థం కాకూడదట. అందుకని భూదేవి స్త్రీ రూపం ధరించి శివుడి నుదుటి నుంచి కింద కారుతున్న చెమటని 2 చేతులు చాచి దోసిట్లో పట్టుకుని గుటుక్కుని మింగింది. మింగి మింగగానే గర్భం ధరించింది. తక్షణం ఆవిడ గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు? అప్పుడే కణకణలాడుతున్న నిప్పు కణికిలా ఉన్నట్ట. సంస్కృతంలో అంగారహ లేక అంగారక అంటే నిప్పు, చింత నిప్పులు ఎర్రగా ఉంటాయి కదా, అలా మంచి ఎర్రనైన నిప్పు కణికిలా ఉన్నాడు ఆయన. అందుకే ఆ కుర్రవాడికి పుట్టగానే నిప్పులో ఎర్రగా ఉన్నాడు కనుక అంగారుడు అంగారకుడు అన్నారు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట, కుజహ అంటే భూమికి పుట్టినవాడు కనుక కుజుడు అని పేరు పెట్టారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం తప్ప అమంగళం ఉండదట. అందుకని మంగళదేవుడు మంగళుడు అన్నారు. ఆయన ఎప్పుడు చూసినా 25 ఏళ్ల కుర్రాడిలో ఉంటాడు, కుమారుడిలో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు. మనకేమిటో తేడా వచ్చేస్తాయి కొంతకాలం పోతే. అందంగా ఉన్న నల్లని వేషాలు కాస్త తెల్లగావడం, జుట్టు ఉండడం లేక జుట్టు తెల్లబడడం, ఊడిన జుట్టుకి బదులు విగ్గులు పెట్టుకోవడం, మళ్ళీ ఈ తెల్ల జుట్టుకి రంగులు పెట్టి, ఇదంతా పెద్ద ప్రక్రియ. కానీ ఆయనకి అలా ఉండదు. ఎప్పుడు చూసినా 25 ఏళ్ల కుర్రాడిలో ఉంటాడు. అందుకే కాస్త తపస్సు చేసి అలా పుట్టాలి మనం. ఎప్పుడు తపస్సు చేయకుండా కూర్చుని వేళ కింద ఫోన్ చేసి సరూర్ నగర్లోనూ ఉప్పల్లోనూ తిరుగుతుంటే ఇలాగా అప్పుడప్పుడు ఇలా ఉమామహేశ్వరుని గట్టిగా పట్టుకుంటే కుమారుడిగా ఉంటారు. ఎప్పుడు కుమారుడి రూపంలో ఉంటాడు కనుక ఆయన ఏమన్నారు, కుమారహ అన్నారు. ఈ విధంగా కుదుడు, మంగళుడు, అంగారుడు, మంగళదేవుడు, కుమారుడు, ఇన్ని పేర్లు ఆయనకున్నాయి. ఆయన పుట్టిన స్థలం ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయానికి దగ్గరలో. అక్కడ దేవతలంతా కలిసి ఈ పుణ్యాత్ముడు ఈ లోకంలో పుట్టాడు, మానవ లోకంలో పుట్టాడు, భూమి మీద పుట్టాడు, మహాకాళేశ్వరుడి సన్నిధానంలో ఈయనకి గుడి కడదామని ఒక లింగ రూపంలో ఆయనకి ఆలయ నిర్మాణం చేశారు. ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆయన పుట్టిన స్థలంలో, కుజుడు పుట్టిన స్థలంలో కుజుడికి ఒక ఆలయం ఉంది. కాకపోతే కుజాలయం అంటే వాళ్ళు చెప్పరు. అక్కడ మంగళ మహాదేవ్ అంటేనే వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మంగళుడు అనే వాళ్ళు పిలుస్తారు. ఆ మంగళుడు శివలింగ రూపంలో ఉంటాడు. ఎవరికైనా కుజదోషాలు ఉంటే, కుజదోషం వల్ల పెళ్ళి అవ్వకపోతే ఉజ్జయిని వెళ్ళి ఆ కుజుడికి అన్నంతో అభిషేకం చేసుకుంటే 6 నెలలు తిరగకుండా పెళ్ళి అవుతుంది. పూర్వం అంటే నేను చెప్పింది ఇప్పుడు 2012 ఆ కాలంలో మేము వెళ్ళినప్పుడు 100 రూపాయలకి అభిషేకం చేసేవారు. ఇప్పుడు ఈ మధ్యనే 250 చేశారట. పెద్ద ఎక్కువ కాదు అది. అన్నం వాళ్లే ఇస్తారు, మంత్రం వాళ్లే చెబుతారు, అభిషేకం చేయిస్తారు. అక్కడ అభిషేకం చేసుకుంటే కుజదోషాలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్ర స్థలం, కుజుడు పుట్టిన స్థలం, లింగాకారంలో కుజుడు ఆలయంలో వెలిసినటువంటి స్థలం, క్షిప్రానదీ తీరంలో ఉంటుంది ఆ దివ్య స్థలం. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే స్థలాలు, పొలాలు మనకి దూరంగా అయిపోయినవన్నీ తిరిగి వస్తాయండి. కొంతమంది కష్టపడి స్థలం కొంటారు, కానీ వాడి కర్మ ఏంటో అది ఎప్పుడు ఎవడో 2 ముగ్గురికి దాన్ని అమ్మేసి ఉండొచ్చు. అటువంటిప్పుడు మన స్థలాలు మనకి రాకపోతే ఇబ్బంది పడతాం కదా. స్థలం కానీ పొలం కానీ ఇలాంటివి ఇతరులకు తాకట్టు పడిపోతే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకు అన్నాభిషేకం చేస్తే మన స్థలం మనకి తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని సొంత ఇల్లు కావాలి, పొలము కావాలి అనుకున్న వాళ్ళు తప్పక అక్కడికి వెడతారు. అంత గొప్ప స్థలం. ఈ కుదుడు తండ్రికి నమస్కరించి ఆయన అనుజ్ఞ తీసుకుని కాశీక్షేత్రానికి వచ్చాడు. కాశీలో తన పేరు మీదుగా కుజేశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని ఈయన్ని గ్రహం చేశాడు. కుదుడు కూడా కాశీకి వచ్చి కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శించి ఆయన అనుగ్రహం పొంది లింగ ప్రతిష్ఠ చేసి గ్రహమయ్యాడు. ఇది కుదుడు యొక్క కథ. అనగానే ఇంకొంచెం ముందుకెళ్ళారట. ఒక ఆయన కూడా అచ్చం చంద్రుడిలా తెల్లగా ఉన్నాడు, చంద్రుడు మరొక రూపంలో ఉన్నాడు అన్నట్టుగా ఉన్నట్ట. ఈయన ఎవరు అంటే ఈయన చంద్రుడి కుమారుడు, బుధుడు అని పిలువబడతాడు. ఈ మహాత్ముడు చంద్రుడికి బృహస్పతి భార్య తారకి జన్మించినవాడు. ఇతడు కాశీ వెళ్ళి తన పేరు మీదుగా బుధేశ్వర లింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. అందువల్ల ఈయన గ్రహమయ్యాడు. ఈయనని భక్తితో పూజిస్తే మంచి పండితుడు అవుతాడు ఎవడన్నా సరే. ఉపన్యాసం బాగా చెప్పాలి అనుకున్నవాడు, తడుముకోకుండా చెప్పాలి అనుకున్నవాడు, ఏకధాటిగా చెప్పాలి అనుకున్నవాడు, మైక్ సెన్స్ బాగా ఉండాలి అనుకున్నవాడు బుధుణ్ణి పూజించాలి, లేదా కాశీ వెళ్ళి బుధుడు ప్రతిష్ఠించిన బుధేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి. అనగానే ఇప్పుడు విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఈ పట్టక్కడ ఒక మహాత్ముడు, పరమసుందరుడు, 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, అద్భుతమైన కంఠంతో వేదం పఠిస్తున్నాడు. ఆయన వేదం చదువుతుంటే సంగీతం పాడినట్టుందిట. అందులో వీళ్ళు వెళ్ళే సమయానికి సామవేదం చదువుతున్నాడు ఆయన. సామవేదం మృదు మధురంగా ఉంటుంది. చదివేవాడు చదివితేనండి ఇంక వేరే సంగీతం పాడక్కర్లా. ఘంటసాల లాంటి వాళ్ళు పాడుతూ ఉంటే మనకి సామవేదం అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది పురాణం చెప్పేవాళ్ళు శ్లోకాలను శ్లోకంలో చదవకుండా శ్లోకాన్ని కూడా వచనంలో చదివేస్తున్నారు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంసం పురం, ఇది ఆ శ్లోకం అంటే ఆ శ్లోకంగా శ్లోకం చదివితే శ్లోకానికి సంగీత ధ్వని ఉన్నది, స్వరప్రధానమైనది శ్లోకం అంటే. అందుకే లవకుశులు కానీ నారదుడు కానీ శ్లోకాలు చదువుతుంటే మృదు మధురంగా ఉండేవిట. కానీ కలియుగంలో స్వరప్రధానమైనటువంటి ఈ శ్లోకాలను కూడా ఏదో గద్యం చదివినట్టు మాట్లాడుతున్నట్టు చదువుతున్నారు చాలామంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చదివి ఉపన్యాసంలో చెప్పకూడదట. దానికి ఏ రాగం సూటో ఆ రాగంలో చదవాలి. మహాత్ముడు కనుక అక్కడ వీళ్ళకి కనిపించిన ఒక ఆయన మధురముగా గానము చేస్తున్నట్టుగా వేదం చదువుతూ ఉంటే ఈ మహాత్ముడు ఎవడనగా ఈయనే బృహస్పతి గురువుగారందరికీ. గ్రహాలలో బలమైన గ్రహం ఈయన, పరమ పండితుడు ఈయన. అంగిరుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆ అంగిరుడికి 3 కొడుకులు. అందులో మొదటివాడు దీర్ఘతముడు, 2వవాడు బృహస్పతి, 3వవాడు సంవర్తుడు. ఈ సంవర్తుడే మరుత్తుడు అనేవాడి చేత యజ్ఞం చేయించాడు. ఆ 3లో 2వవాడు బృహస్పతి, పరమ పండితుడు. ఇక ఇంతటి పండితుడు, ఇంత స్వరజ్ఞానం ఉన్నవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఈ మహాత్ముడు కూడా కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని తన పేరు మీదుగా బృహస్పతి ఈశ్వరలింగం ప్రతిష్ఠించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని ఈయన్ని గ్రహం చేశాడు, దేవతలకు గురువుని చేశాడు. ఈయన్ని పూజిస్తే బుద్ధి జ్ఞానం లభిస్తాయి, వేద పాండిత్యం లభిస్తుంది. ముఖ్యంగా పురాణ పాండిత్యం ఈయన అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. విచక్షణ జ్ఞానం అంటే ఏమి చెయ్యవచ్చు ఏమి చెయ్యకూడదు, ఈ 2 బృహస్పతి అనుగ్రహంతో లభిస్తాయి అన్నాడు పుణ్యశీలుడు సుశీలుడు. ఇదంతా శివశర్మకి చెబుతున్నారు, అది మనం మర్చిపోకూడదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారట. ఈ పట్టు మరొక ఆయన కనపడ్డాడు. ఈయన ఇంకా తెల్లగా ఉన్నాడు అండి, చంద్రుడి కంటే తెల్లగా ఉన్నాడు, పాల నొరగ కంటే తెల్లగా ఉన్నాడు. అసలు ఈ తెలుపు నీకు దేంతో ఊహించలేనంత తెలుపుగా అనిపిస్తోంది. ఎంత పూర్వం చూసిన చంద్రుడి కంటే తెల్లగా ఉన్న ఈయన ఎవరండి అంటే ఈయనే శుక్రాచార్యుడు. శుక్రగ్రహం, ఈయన మహాత్ముడు, వజ్రము వలె తెల్లగా ఉంటాడు. అసలు ఈ నవగ్రహాల్లో తక్కిన వాళ్ళందరూ ఒకెత్తు, ఈయన ఒకడు ఒకెత్తు. బృహస్పతి కంటే, బుధుని కంటే, సూర్యుని కంటే, చంద్రుని కంటే మంత్రవేత్త ఈయన. ఈయనకున్న శక్తులు శివుడి దగ్గర తప్ప ఇంక ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు. శివుడి తర్వాత శివుడు అంతటి వాడు. ఇతడి గురించి చెబుతాను వీరు. పూర్వం భృగువు అనే మహర్షి ఉండేవాడు. ఈ భృగు మహర్షికి చాలామంది భార్యలు, అందులో ఒక ఆవిడ పేరు పులోమ. ఈ పులోమకి ముందు శుక్రాచార్యుడు పుట్టాడు, ఆ తర్వాత ఇంకో కూతురు పుట్టింది. ఈ కూతురే ఇంద్రుడి భార్య శచీదేవి. అంటే భృగు మహర్షికి స్వయాన ఇంద్రుడు అల్లుడండి, శుక్రాచార్యుడికి సొంత బావగారు, శుక్రాచార్యుడి చెల్లెలి భర్త ఇంద్రుడు. కానీ చూసారా యోగం, వాళ్ళిద్దరికీ డెడ్ ఎగ్నిస్ట్. ఎందువల్ల? ఉద్యోగం వల్ల. శుక్రుడంటే ఇంద్రుడికి భక్తి, ఇంద్రుడంటే శుక్రుడికి గౌరవం. కానీ శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువు అయిపోయాడు. పార్టీలు తేడా వచ్చి పడ్డాయి అక్కడ. ఇది పెద్ద సమస్య. ఈ దిక్మాల పార్టీ అనే ఒక డర్టీనెస్ అప్పుడు ఉందన్నమాట. లేకపోతే గురువు గారు అక్కడ ఉద్యోగం చేశాడు, ముందు గురువు గారికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఒకసారి గురువు అని పిలిచాక ఆ గురువుని విడిచిపెట్టడం మహాపాపం అంటే మా గురువు గారు ఈయన అని పిలిచాం మనం. ఈయన పూజ్య గురువు అన్నాక ఇంకా యావజ్జీవితం ఆ గురువుని అదే భక్తితో పూజించాలి, లేకపోతే వాడు సర్వనాశనం అవుతాడు. అన్ని ద్రోహాల్లోకి గురుద్రోహం మహాద్రోహం. ఏ ద్రోహానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురుద్రోహమునకు ప్రాయశ్చిత్తం లేదు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ గురుద్రోహం చెయ్యరు. అందుకే ఇంద్రుడు గురువు గారికి గురువు ఉద్యోగం ఇచ్చాక, ఆచార్యోద్యోగం ఇచ్చాక, శుక్రాచార్యుడు వచ్చినప్పటికీ ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అందుకని శుక్రుడు రాక్షస గురువు అయ్యాడు ఉద్యోగం కోసం. దానివల్ల వాళ్ళకి వాళ్ళకి వైరుధ్యం వచ్చింది. భృగువు యొక్క పెద్ద కొడుకు శుక్రుడు, రెండవ వాడు చ్యవన మహర్షి, మూడవ వాడ పులోమజ లేక శచీదేవి. అందులో ఈ శుక్రాచార్యుడికి శుక్రుడు కాదు అసలు పేరు, కావ్యుడు అని పేరు పెట్టారట. కావ్య అని, కవి అంటే మనీషి, కవి అనే శబ్దమునకు మనీషి బాగా తెలివైన వాడు అని అర్థం. భృగు మహర్షికి కవి అని పేరుండేది, భృగు మహర్షికి కవి అని పేరు. కవి కొడుకు గనక కావ్యుడు అన్నారు. ఈయన రాక్షసుల దగ్గర ఉద్యోగానికి వెళ్ళాక రాక్షసులు అన్నారు, మహాత్మా బృహస్పతి యొక్క మంత్రశక్తి వల్ల దేవతలు ఎప్పటికప్పుడు రక్షింపబడుతున్నారు, ఆ గురువు గారి కంటే ఎక్కువ శక్తి కలిగిన వాడివై మమ్మల్ని రక్షించు, మమ్మల్ని బతికించే భారం నీది అనగా, నాయన నా మంత్రశక్తి ఇప్పుడున్నది సరిపోదు, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే దేవతలకి విష్ణువు యొక్క అండన్నది, శివుడి అండ ఉన్నది, దాంతో వాళ్ళు మిమ్మల్ని చంపుతూ ఉంటారు, చచ్చిన మిమ్మల్ని బ్రతికించడానికి నాకు కొత్త శక్తి కావాలి, నేను ఇప్పుడే శివుడి దగ్గరికి వెడుతున్నాను, ఒక 100 సంవత్సరముల పాటు శివుడి కోసం తపస్సు చేసి వస్తాను, ఈ 100 ఏళ్ళు మాత్రం మీరు దేవతలతో విరోధం పెట్టుకోకుండా సన్యాసం పుచ్చుకుని బతకండి, టెంపరీ సన్యాసం అని ఒకటి ఉంటుంది, తాత్కాలిక సన్యాసం పుచ్చుకోండి అనగా వాళ్ళంతా విభూతి పూసుకుని కాషాయం కట్టుకుని ఈయన తపస్సుకు వెళ్ళినంతకాలం సాధువుల్లో బతికారట. ఈ 100 ఏళ్ళు ఎక్కడ కవేళాల్లో గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ చావలేదట. కొంతమంది అలాగా ఒక 100 ఏళ్ళు తపస్సు చేయడం కూడా మంచిది. సరే, ఈ 100 సంవత్సరాల కాలం మహానుభావుడు శుక్రాచార్యుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అది కూడా ఎలాగా, తల్లకిందులుగా తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ఆ తల్లకిందులు తపస్సుకి ప్రత్యక్షమై, నాయనా నీకేం కావాలి అంటే చచ్చిన వాడిని బ్రతికించే మంత్రం ప్రసాదించు అన్నట్టు. దానికి మృత సంజీవని విద్య అంటారు. ఈ విద్యని ప్రసాదించంటే అంత తేలిగ్గా ఆ విద్య నేనివ్వను. చచ్చినవాడు బ్రతికించడం అంటే మాటల, ఆ విద్య నీకు ఇచ్చానంటే నువ్వు దుర్వినియోగం చెయ్యొచ్చు. నీకు ఆ విద్య కావాలంటే 500 సంవత్సరముల పాటు చెట్టుకి కాళ్ళు ఇలా వేళ్లాడదీసి తల్లకిందులుగా వేళ్లాడు. ఒకసారి ఆలోచించండి, చెప్పేది వినండి, కాళ్లతో చెట్టుని పట్టుకోవాలట, అది కూడా తాళ్లతో కట్టించుకోకూడదట, కాళ్లతోటే పట్టుకోవాలి చెట్టుని. చెట్టుకు వేళ్లాడుతున్న వీడు తన కాళ్ళు కింద పడిపోకుండా తాళ్లతో కట్టించుకోకూడదట, ఏ తాడుతో కట్టించుకోకూడదు. మనం తపస్సు చేసేటప్పుడు ఈ 2 కాళ్లతోటి ఇలా చెట్టు కొమ్మను పట్టుకుంటే కొంతసేపటికి కాళ్ళు ఏమవుతాయి, పట్టు తప్పి కింద పడతాం, తలకాయ నేలకి తగిలిందంటే తల పటక్కన పగిలిపోతుంది, గుళ్ళో కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది. అది ఎంత కష్టం, అసలు కాళ్ళు పక్కన పెట్టండి, చేతులతో కాసేపు ఒక కొమ్మను పట్టుకుని వెళ్ళాడాలంటేనే కష్టం. సిటీ బస్సులో 2 చేతులతో సిటీ బస్సులో రాడ్డు పట్టుకుంటేనే ఆ తర్వాత ఎవడు చెయ్యదో ఎవడికి తెలియదు. కాబట్టి 10 నిమిషాలు ఇలా చేతులతో రాడ్డు పట్టుకుంటేనే మన శరీరం మన మాట వినదే, అటువంటిది చేత్తో కొమ్మను పట్టుకుని వెళ్ళడం మరింత కష్టం. చేత్తో కాకుండా కాళ్లతో కొమ్మని పట్టుకుని ఒక 500 సంవత్సరాలు వేళ్లాడాలట. పోనీ ఒక వేళ్లాడి తపస్సు చేయటమేనా, ఈ 500 సంవత్సరాలు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కొమ్మకి వేళ్లాడుతూ తల కింద, ఇది తల దగ్గర ఒక కుంపటి పెట్టుకోవాలట, ఆ కుంపట్లో కణధూమం వేసుకుని ఆ పొగ పేల్చాలట. కణధూమం అంటే ఏమిటో తెలుసా, పొగాకుని ఇంతింతింత ముక్కల కింద కట్ చేస్తారు, ఈ చిన్ని చిన్ని పొగాకు ముక్కలు రసన ఉంటుంది కదా, అది ఆ కుంపట్లో వేస్తే అందులోంచి సాంబ్రాణి పొగ వచ్చినట్టు పొగ వస్తుందట. ఈ పొగని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎడతెరపి లేకుండా పేల్చాలట, నాన్ స్టాప్గా పేల్చాలట. అలా 500 సంవత్సరాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తలకిందులుగా వేళ్లాడుతూ ఈ పొగ పీలుస్తూ కణధూమం పీలుస్తూ ఓం నమశివాయ అని జపం చేయగలిగితే ఆ తర్వాత బతికుంటే అప్పుడు నీకు మృత్యుంజయ మంత్రం ఇస్తానన్నాడు. అప్పటికి బతికితే అంటే ఈ కణధూమం అంటే ఇంకా తేలిక చెప్పాలంటే ఈ వర్జీనియా పొగాకని ఉంటుంది కదా సిగరెట్లో ఉండే రథం అలాంటిది అనమాట. అంటే నాకు ఇది ఎలా తెలిసిందని అడగనే ఓ శిష్యుడు పరుగు పరుగులు వచ్చి కణధూమం అంటే నాకు తెలిసిండు అన్నాడు. ఏమిట్రా బాబు అంటే వాడు ఇలాగ కాగితం తీసి చూపించి గురువుగారు మీకు చూపిస్తే 10 మందికి చెబుతారని అన్నాడు. వాడికి అనుభవం మరి నాకు ఎంత ఎన్ని రకాల అనుభవాలు ఉన్న శిష్యులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అనుభవాలు అండి చెబుతూ ఉంటే ఆహాహా మహానుభావులారా అందుకే భూమి ఇంకా ఇలా పచ్చగా ఉందనిపిస్తుంది. సరే చెప్పొచ్చేది ఏంటంటే ఇలాగ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పీల్చడం అంటే అది మాటల అలా పీలుస్తావా? పీలుస్తూ కూడా మళ్ళీ దగ్గకూడదట. ఈ పొగాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా పీలుస్తూ ఉంటే సూర్యాస్తమయం దాకా సూర్యోదయం నుంచి పీలుస్తూ మధ్య మధ్యలో దగ్గకూడదు. నమశివాయ నమశివాయ అనాలి. ఇలాగ చెయ్యగలిగితే ఎన్నాళ్ళు 500 ఏళ్ళు అప్పుడు చూసుకుందాం అన్నాడు ఆయన. అలాగే అన్నాడు. వెంటనే కాళ్ళతో చెట్టుని పట్టుకున్నాడు, తలకిందులకి వెళ్ళాడాడు, కింద కుంపటి పెట్టుకున్నాడు. కానీ కుంపటి పెట్టుకుని అందులో పొగాకు ఏకధాటి ఎవరు వేస్తారండి? ఎవరో ఒకడు వేయాలి కదా మరి పొగ రావాలంటే. ఈయన అదృష్టం బాగుంది, ఈయన తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చేస్తే ఈయనకి శివుడు ప్రత్యక్షమవుతాడు, మృత సంజీవన విద్య వస్తుంది. కాబట్టి ఈయన తపస్సు పాడు చేస్తే బాగుంటుందనుకుని ఇంద్రుడు ఏం చేశాడు? తన కూతురు జయంతిని పంపాడు. నువ్వు పరమసుందరివి జయంతి, నువ్వు వెళ్ళి శుక్రాచార్యుడు తపస్సు చేస్తున్నప్పుడు చక్కగా నృత్యం చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ ఓ 2 ఏళ్ళు తపస్సు చేయక 3 ఏళ్ళు నీ వల్ల పడేలా చెయ్యి. నీ వల్ల పడ్డాక ఇక వాడు తపస్సు చేయలేడు, దాంతో వాడి తపస్సు భగ్నమైతే మృత సంజీవన అతనికి రాదు అని కూతుర్ని పంపేట తపస్సు పాడు చేయమని. జయంత్ అక్కడికి వచ్చింది, కానీ శుక్రాచార్యుని చూడగానే ఆవిడకి ఎక్కడ లేని భక్తి కలిగింది. అందుకని ఆవిడ ఏమండి నేను మీకు సేవ చేస్తానండి అంది. మీ తపస్సు షేవ్ చేయను, మీకు సేవ చేస్తానండి. అమ్మాయి నాకు సేవ చేయాలనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి, నేను తలకిందులుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా వెళ్ళాడతాను. అప్పుడు నా తల కింద నా తలకి సరిగ్గా సూటిగా కింద ఒక కుంపటి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందులో పొగ వెయ్యాలి, పొగాకు అందులో రథను వెయ్యి, కణధూమని నేను పీల్చాలి. ఈ సేవ చేస్తావంటే చేస్తానందిట. ఆవిడ ఏం చేసిందో తెలుసిన చాలా ఉపకారం చేసింది ఆయనకి. ఈయన సరిగ్గా కొమ్మల పట్టుకోగానే ఈయనకి కింద సరిగ్గా తల దగ్గర కుంపటి పెట్టి కుంపటి చల్లారకుండా చూసేది, అందులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలా పొగ వేస్తూనే ఉండేది, ఈ పొగాకు తురిమి వేసేది. ఈ పొగాకు పీలుస్తూ ఉక్కిరి బిక్కిరైపోతూ కూడా నమశివాయ నమశివాయ అంటూ ఉన్నాడు. ఆయన కష్టం మీద దగ్గు రాకుండా నిగ్రహించుకున్నాడు. అప్పుడు ఆయన ముఖమంతా కందిపోయి పాడైపోయిందిట, ఎర్రగా అయిపోయిందిట. అప్పుడు ఆవిడ తామరాకులు పక్కనే పెట్టుకుని నీళ్లలో తడిపిన తామరాకులతో ఆయనకి విసురుతూ పొగ వేసేది. ఈ విసరటం వల్ల ఏమైంది? పొగ దెబ్బ ఆయన తట్టుకోగలిగాడు. ఇలా 500 ఏళ్ళు జయంతి సేవ చేసింది, ఆయన తపస్సు చేశాడు, మొండాడు. అసలు శ్రీవత్స గోత్రం వాళ్ళకు ఉన్నంత మొండితనం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ మహాత్ముడు అంత కఠోరమైనటువంటి పట్టుదలతోటి తపస్సు చేసి చివరికి శివుడిని మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై నిజంగా నువ్వు మొండాడు నాయన, మీ భృగువంశస్థులు భార్గవ చ్యావన అప్నువాన ఓరో జామ దగ్గర పంచారషయ ప్రవరానితుల యొక్క కఠోరత్వం అంటే ఏమిటో చూపించావు. ఇచ్చాను మెచ్చాను నీ తపస్సుకి, అందుకే నీకు ఇచ్చాను, మృత సంజీవనం ఇచ్చాను, ఈ మంత్రం చదివితే చచ్చిన వాడు బతుకుతాడు అన్నాడు ఆయన. శివుడి యొక్క అనుగ్రహంతో మొట్టమొదట ఈ ప్రపంచంలో మృత సంజీవన విద్య పొందినవాడు శుక్రుడు. అప్పటికింకా దేవదానవులు పాలసముద్రం చిలకలేదు, అమృతం రాలేదు. దేవతలు కేవలం మంత్ర విద్యల వల్ల బ్రహ్మదేవుడి అనుగ్రహంతో బతికారు, అమృతపానం చెయ్యని కాలం అన్నమాట. ఇప్పుడు దీనికి మృత సంజీవనం వచ్చింది కదా, రాగానే వెంటనే జయంతికి తిరిగాడు. అమ్మాయి జయంతి నీ సంగతి ఏమిటంటే నేను కొంతకాలం మీకు భారీగా ఉండాలని నా కోరిక అండి, మీకు ఇంత సేవ చేశాను ఆ మాత్రం అనుగ్రహించండి అంటే 10 ఏళ్ళు నీతో కాపురం చేస్తాను అన్నాడు ఆయన. అన్నమాట ప్రకారం 10 ఏళ్ళు కాపురం చేశాడు. తర్వాత చాలా నడిచింది, ఆ కథంతా ఇక్కడ అక్కర్లేదు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను మృత సంజీవన విద్య పొందాను, మిమ్మల్ని రక్షిస్తానన్నట్ట. అప్పుడు రాక్షసులకి అంధకుడు అనేవాడు రాజు, అంధకాసురుడు అంటారు అన్నమాట వాడిని. తమంతకాంధకం భజి అంటారు, అందులో అంధకుడు అంటే వీడనమాట. వాడు గుడ్డాడు రాక్షసుడు. ఈ అంధకాసురుడికి ఈయన చాలా సేవ చేశాడు. అంధకాసురుడు ఇప్పుడు మహానుభావుడి అండ ఉంది, నాకు గురువుగారి అండ ఉందని దేవతలతో యుద్ధానికి వెళ్ళాడు. దేవతలతో యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలు ఏం చేసేవారు, రాక్షసుల్ని చంపేవారు. వెంటనే చచ్చిన రాక్షసుల దగ్గరకు వచ్చిన మృత సంజీవనం చదివేవాడు, దాంతో వాళ్ళు బ్రతికేవారు. రాక్షసులు ఎప్పుడూ చావడం లేదు, దేవతలు చచ్చిపోతున్నారు. ఎందుకంటే దేవతలకి అప్పటికింకా అమృతం లేదు, దాంతో దేవతలకు ఇబ్బంది, రాక్షసులకు లాభం వచ్చింది. అప్పుడు మళ్ళీ దేవతలు వెళ్ళి ఈశ్వరుడి దగ్గర మొరపెట్టారు. ఈశ్వరుడు, నేను వచ్చాను ఈసారి యుద్ధానికని సోలం పుచ్చుకుని యుద్ధానికి వచ్చి కనిపించిన రాక్షసుండల్లా సోలంతో ఓడి పొడిచి ఓ పక్కన పారేసేవాట. ఈ శవాలు గుట్టంతో చోట పడ్డాక అందరూ యుద్ధం విరమించి వెళ్ళాక రాత్రిపూట శుక్రాచార్యుడు రహస్యంగా వెళ్ళి టిక్ 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 అని అందరి దగ్గరికి వెళ్ళి మృత సంజీవుని విద్య చదివేవాడు. ఈ చచ్చిన వాళ్ళంతా బతికేవారు. మళ్ళీ మర్నాడు శివుడితో యుద్ధం చేసేవారు. రెండు మూడు రోజులు పోయాక శివుడికి అనుమానం వచ్చింది, ఈ దిక్కుమాల వాడు చచ్చిపోయిన వాళ్ళకి ఎంత కనపడుతున్నారు, మళ్ళీ బతుకొస్తున్నారు ఏమిట్రా అనుకుని ఆయన దివ్య దృష్టితో చూశాట. విషయం అర్థమైంది ఆయనకి, నీవు నేర్పిన విద్య ఏ నీరజాక్ష అన్నారు. ఇందుకే అన్నమాట, నా దగ్గర మృత సంజీవనం అనే విద్య పొంది అది నా మీద ఉపయోగిస్తావా, నా చేతిలో చచ్చిన రాక్షసుల్ని చచ్చిన బతికించి మళ్ళీ నా మీదకు విడిచిపెడతావా అని ఆయన ఏం చేశాడు, ఈ శుక్రుడు ఎదురుగుండా ఉన్నంత వరకు ఈ రాక్షసులు చావరు, వీళ్ళు చావకపోతే అంధకుడు చావడు, కానీ వీళ్ళు ఎలా చంపడం, మృత సంజీవన విద్య వాడికి ఇచ్చేశాడు నేను తొందరపడి అని అమాంతంగా చేత్తో పుచ్చుకుని గుటుక్కుని మింగేశాడు. శివుడు మింగేసేవాడు ఆయన్ని. శివుడు గుటుక్కుని మింగగానే ఆయన కడుపులో గడిపోయాట. శివుడి కడుపులో అనేక లోకాలు ఉంటాయి. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలి, భువన బ్రహ్మాండములు, కొన్ని కోట్ల లోకాలున్నాయి. ఈ లోకాల్లో ఎట్నుంచి ఎట్టెళ్లాలో తెలిసేది కాదు ఈ శుక్రుడికి. అంతకంటే హైదరాబాద్ ట్రాఫిక్ జామే రైట్. ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నవాడైనా ఏదో రకం ఇంటు ఇటు 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 దూరిపోతారు వీళ్ళ దంపలు దగ్గర. నాకు ఈ మధ్యలో హైదరాబాద్లో కారులో ప్రయాణం అంటే భయం. బైకుల మీద పెడుతుంటే అది బైక్లో లేదు నాకు అనమాట. ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో తెలియదు, ఉంటే ఉంటాం పోతే పోతాం. ఎంత ఆత్మబలం వచ్చేసిందండి మనకి ఈ ట్రాఫిక్లో తిరగ్గా తిరగ్గా అనిపిస్తుంది అనమాట. కానీ అదేమిటో తెలియదు. కానీ ఈ ట్రాఫిక్లో నుంచి అయినా బయటపడచ్చు, కానీ శివుడి కడుపులోంచి బయటికి రాలేకపోయాడు ఆయన. అలాగే లోపల ఉన్నట్ట శివుడి కడుపులో ఉన్న భయంకరమైన అగ్నిజ్వాలలకి బూడిదైపోవలసిందేగా ఇంకోడైతే, కానీ నీ కడుపులో కూర్చుని ఈశ్వరుడిచ్చిన మృత సంజీవన విద్యతో బతికాడు. ఈలోపు శివుడు రాక్షసుల్ని చంపి చావగా మిగిలిన వాళ్ళని పాతాళానికి పంపి అంధకాసురుణ్ణి పొడిచి చంపి ఆ తర్వాత దేవతలకు రాజ్యం ఇచ్చి కైలాసానికి వచ్చాడు. ఒక రోజున పార్వతి శివుడి పక్కన కూర్చుని కాశీ గురించి వివరాలు అడగడం మొదలెట్టింది. అప్పుడు కాశీ గురించి వివరాలు ఆయన చెబుతూ ఉంటే, అబ్బా అబ్బా కాశీ ఎంత గొప్పదా అని ఎవరో అనడం వినబడింది ఆవిడికి. ఇదేంటండి, నేను అబ్బా అనడం లేదు, ఆహా అనడం లేదు, ఊహు అనడం లేదు. పార్వతీదేవి ఊహు ఊహు అనకుండా ఎవరో ఊహు అంటున్నారు, ఎవడి తొందరపాటుగాడు అంది ఆవిడ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఇదిగా నా కడుపులో ఉన్నాళ్ళే ఒకడు, శుక్రాచార్యుడు. అప్పటికి శుక్రుడు కదా వాడి పేరు, కావ్యుడు. ఈ కావ్యుడు నా ద్వారా మృత సంజీవనం అనే విద్య పొంది ఆ విద్యతో చచ్చిన రాక్షసుల్ని బ్రతికిస్తూ ఉంటే మింగివేశాను, గుటుక్కును మింగాను, ఇప్పుడు నా కడుపులో తిరుగుతున్నాడు వాడు, బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు నేను కాశీ మహిమ నీకు చెబుతూ ఉంటే ఊ కొడుతున్నది వాడే అనగానే అప్పుడు ఆవిడికి జాలి వేసింది. పాపం వాడు నమశివాయ నమశివాయ అంటూ మనల్లే కదండి తలుచుకుంటున్నాడు, మీరంటే ఎంత భక్తి. మన పిల్లవాడు తప్పు చేస్తే వాడిని చంపేస్తామా, వాడిని కడుపులో ఉన్నవాడిని కాస్త బయటికి తీసుకురండి అంది. అప్పుడు ఆయన, నా నోటితో వాడిని కక్కితే బాగుండదు, నోట్లోంచి బయటకు వస్తే వాంతి చేసుకున్న పదార్థంతో సమానుడవుతాడు వాడు, కాబట్టి వాణ్ణి నా చరమధాతువు గుండా బయటికి తీసుకొస్తాను అని రుద్రుని చేశాడు. నాయన నా రుద్రవీర్యం గుండా లింగము గుండా బయటికి రా అన్నాడు. శివుడి యొక్క రేతస్సు తెల్లగా ఉంటుంది, ఆ తెల్లని రేతస్సుతో కలిసి శివలింగం నుండి బయటకు వచ్చాడు శుక్రాచార్యుడు. అప్పటి నుంచి కావ్యుడు శుక్రము నుండి వచ్చాడు గనక, ఈశ్వరుడు యొక్క శుక్రము నుండి వచ్చాడు గనక శుక్రుడు అని పిలువబడ్డాడు. అలా వచ్చింది ఆయనకు శుక్రం అనే పేరు. తెల్లగా అయిపోయాడు ఆయన, వజ్రము వంటి ఆకారంతో వచ్చాడు. శివుడి కాళ్ళ మీద పడి, ప్రభు నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, నువ్విచ్చిన మంత్రం నువ్వు ఉపసంహరించుకుంటే నేను బతకగలనా, నాకిచ్చిన మంత్రాన్ని నువ్వే నిలబెట్టావు, నీకు నమస్కరిస్తున్నాను అనగానే, నాయన నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత మొండితనం నీకున్నది, భక్తి ఉన్నది, మంత్రవేత్తవి నువ్వు, ఈ ప్రపంచంలో 7 కోట్ల మంత్రాలున్నాయి, అవన్నీ నీ అధీనంలో ఉంటాయి, నువ్వు తలుచుకుంటే ఎవరికైనా శుభం ఇవ్వగలుగుతావు, జాతకంలో శుక్రమహాదశ వచ్చిందా అవతలవాడికి అవక్ర పరాక్రమం సంపద లభిస్తాయి, ఆ శక్తి నీకు ఇస్తున్నాను, గ్రహాలలో నీకంటే గొప్ప గ్రహం లేకుండా వరం ఇస్తున్నాను, దోషాలు తక్కిన గ్రహాల వల్ల ఉంటాయి కానీ శుక్రగ్రహం వల్ల మాత్రం ఎవరికి వక్రత్వం ఉండకుండా వరం ఇస్తున్నాను, పో కాశీ, నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చెయ్యనగానే అతడు హుటాహుటిన కాశీ వెళ్ళి తన పేరు మీదుగా శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత గ్రహమయ్యాడు. అంతటి మహాత్ముడు, మహామంత్రవేత్త. ఈయన అనుగ్రహం ఉంటే సకల సంపదలు వస్తాయి. శుక్ర మహాదశ ఎవడి జీవితంలో అయినా ఆరంభమయ్యిందా జాతకంలో, ఇక వాడిని పట్టలేరు. అంతటి ఐశ్వర్యవంతుడు అవుతాడట. వాడు తలుచుకుంటే ఎక్కడైనా ఒక స్థలం కొనగలుగుతాడు అన్నమాట. శుక్ర మహాదశ వచ్చిందంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే సరూర్ నగర్లో స్థలం కొనడం వాటిల, ఇక్కడ కూడా మీరు 172,000 స్థలం కొనగలుగుతారు. ఈ విధంగా అంతటి మహర్జాతకం ఆయన ఇస్తాడు. ఈ శుక్రుడికి నమస్కరించవలగానే శివశర్మ వినయంగా శుక్రుడికి నమస్కరించాడు. మీరు చూడండి, ఇక్కడ ఇన్ని గ్రహాలు వచ్చాయి, ఈ గ్రహములకు నమస్కరించమని ఎక్కడ శివశర్మతో పుణ్యశీల సుశీలు అనలేదు. ఇప్పుడు శుక్రుడికి మాత్రం నమస్కరించమన్నారు వాళ్ళు. దాన్ని బట్టి మంత్రవేత్తకి నమస్కారం చెయ్యవలసిందే. మంత్రశక్తి అన్నిటి శక్తుల్లోకి గొప్ప శక్తి అన్నమాట. ఇది దాటాక కొంత దూరం వెళ్ళారు. ఇప్పుడు ఒక అద్భుతమైన రంగు కనపడింది, నీలవర్ణం అన్నమాట. ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయో అలాంటి రంగు అది. ఆ రంగును చూడగానే బా, విసమిసలాడిపోతున్న ఈ శ్యామలవర్ణం, ఈ నీలవర్ణం కలిగినటువంటి వాడెవరు అన్నాడు ఆయన. ఈయనే శనైశ్చరుడు, మహాత్ముడు ఈయన. కానీ ఎందుకో తెలియదు, మానవులకి ఆయనంటే భయం. ఆయనంత మంచివాడు లేడు, కానీ పాపాత్ముల్ని శిక్షిస్తాడు ఆయన. అయినా ఎక్కువ మంది మానవులకి శని అంటే చాలు, వాడికి మతిపోతుంది అన్నమాట భయం. నిజానికి శని పని ఇతరులను పాడు చేయటం కాదు, కర్మలకు తగిన ఫలితములు ఇచ్చుట. ఈయన సూర్యభగవానుడి పుత్రుడు. పూర్వం సూర్యుడు విశ్వకర్మ యొక్క పెద్ద కూతురు సంన్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. సంన్యాదేవికి సూర్యభగవానుడికి ముందు వైవస్వతమను అనే ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు మీదుగానే వైవస్వతమన్మంతరే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. వైవస్వతమను పుట్టాక యమధర్మరాజు పుట్టాడు. యమధర్మరాజు గారు పుట్టాక మరొక్క కుమారుడు పుట్టి కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు యమునా నది. అంటే వైవస్వతమనువు, యమధర్మరాజు, యమునా నది, వరసగా ముగ్గురు పుట్టుకొచ్చారు. ఇప్పుడు సూర్యుడి దగ్గర ఎక్కువ వేడి ఉండేదట. సూర్యుడు మహా తేజస్శాలి. సంన్యాదేవ వేడి తట్టుకోలేక, బాబో ఈ భర్త వేడి నేను తట్టుకోలేనని పుట్టింటికి పోయింది. దాంతో తండ్రి కోపం వచ్చి, ఎవరైనా భర్తే వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా భర్తే కోపంతో ఉన్నాడు కదా అని భర్తను విడిచిపెడతావా పో అన్నాడు. దాంతో ఆవిడ మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది, కానీ ఆయన దగ్గరికి ఆపరం చేయలేకపోయింది. అప్పట్లో సూర్యుడి కాంతి ఇంకా ఎక్కువ ఉండేది అండి, ఇప్పుడున్న కాంతి తగ్గిపోయింది. ఆనాటి కాంతిని భార్య కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ఆవిడకి చాలా శక్తులు ఉండడం వల్ల తన నీడకి ప్రాణం పోసింది. ప్రతి వ్యక్తికి నీడ పడుతుందిగా నేల మీద, ఈ నీడకి మనమైతే ప్రాణం పోయలేం, కానీ ఆవిడకి శక్తి ఉంది కనుక తన ఛాయకి ప్రాణం పోసింది. ఛాయాదేవి అని పిలువబడింది ఆవిడ. ఓ ఛాయ, నువ్వు నా నీడవి, అచ్చము నాలాగే ఉంటావు, నేను నువ్వు కవల పిల్లల్లో ఉంటావు, మనిద్దరికి తేడా ఉండదు. నీడవి గనక నీకు సూర్యుని యొక్క తాపం వల్ల పీడ ఉండదు, నీడకి సూర్యతాపం వల్ల ఏ విధమైన పీడ ఉండదు, సూర్యుడికి నువ్వు భారీగా ఉండు, నేను తపస్సుకు పోతానంది. అనగానే అదేంటమ్మా, ఎంత నేను నీ నీడనైనా మనిద్దరం ఒకే రకంగా ఉన్నప్పటికీ ఉల్లి ఉల్లే మళ్ళీ మళ్ళీ తేడాయే కదా, ఏదో ఒకనాడు భర్త మనల్ని కనిపెడతాడు, నువ్వు సంయమి కాదు అంటాడు కదా, అంటే నీకు ఆ ప్రమాదం ఏమీ లేదంది ఆవిడ. అయితే ఓ పని చేస్తాను, నీ బదులుగా భర్తతో కాపురం చేస్తాను. ఎప్పుడైనా భర్తకు అనుమానం వచ్చి నువ్వు నిజంగా నా భార్యవా కాదా అని గట్టిగా అడిగితే నిజం చెప్పను, కానీ ఆయన ఇంకా కోపగించి శపిస్తాను అని బెదిరిస్తే అప్పుడు మాత్రం నిజం చెప్పేస్తాను, ఏమంటావు అనగానే సరే అందిట ఆవిడ. ఆ తర్వాత సంన్యాదేవి భూలోకానికి వచ్చి ఒక ఆడుగుర్రం రూపంలో కురుక్షేత్రంలో తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. ఈలోపు సూర్యుడికి ఈ విషయం తెలియదు, ఛాయాదేవే తన భార్య అనుకుంటున్నాడు ఆయన. ఆవిడతో కాపురం చేశాడు. వరుసగా ఆవిడకి సూర్య సావర్ణి అనే మనువు పుట్టాడు. ఆ తర్వాత రెండో కొడుకు శనైశ్చరుడు పుట్టాడు. ఈయన మందుడు, మెల్లగా పెడతాడు ఆయన, నీలంగా ఉంటాడు ఆయన. ఆపై తపతి అనే ఒక నది కూడా కూతురుగా పుట్టింది. ఈ విధంగా ఇద్దరు కొడుకులు కూతురు పుట్టాక తన పిల్లలు పుట్టాక ఏం చేసింది ఆవిడ, అక్కగారి పిల్లల్ని, సంన్యాదేవి పిల్లల్ని పక్షపాతంతో చూడటం మొదలుపెట్టింది. తన పిల్లలకేమో వేడివేడి ఇడ్లీ పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టిన ఏడాది క్రితం ఇడ్లీ ఏమో వాళ్ళకి పెట్టేది. వీళ్ళకి తాజా పులిహార, వాళ్ళకి కుళ్ళిపోయిన వాసన వచ్చిన పులిహార. వీళ్ళకి లేటెస్ట్ కాఫీ, వాళ్ళకేమో దరిద్రపు కాఫీ. ఈ విధంగా అన్నీ ఇవ్వడం మొదలు పెడితే యమధర్మరాజు గారికి అనుమానం వచ్చి, అన్నయ్య అన్నయ్య నాకు ఎందుకో అనుమానంగా ఉంది, ఈవిడ మన అమ్మ కాదేమో, ఈవిడ ప్రవర్తనలో తేడా ఉంది, ఈవిడ బుద్ధిలో తేడా ఉందంటే సందేహం లేదు, ఈవిడ మన తల్లి కాదు, మన తల్లి వలే ఉంది కానీ తల్లి కాదన్నాడు వైవస్వత మరుగు. ఒకరోజు ఏం జరిగింది, దుర్వాసన వచ్చిన ఆహారం యమధర్మరాజు గారికి పెట్టింది ఎవరు, తల్లి ఛాయాదే. ఛీ, ఈ ఆహారం అసహ్యంగా ఉంది, నువ్వు నిజంగా మా అమ్మవేనా అన్నాడు ఆయన. పెట్టింది తిని చావు, ఎక్కువ మాట్లాడమంటే తంతానందిట ఆవిడ. అనగానే ఆయన ఒళ్ళు మండిపోయి ఎడం కాలెత్తాడు తన్నడానికి. తల్లి మీద కాలెత్తుతా ఉట్ర దుర్మార్గుడా, నీ కాలు తెగి నేల మీద పడిపోగాక అని యమధర్మరాజుని శపించింది ఆవిడ. వెంటనే ఆయన కాలు తెగి కింద పడిపోయింది. దాంతో ఆయన భయపడిపోయి నాన్నగారు నాన్నగారు అంటూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఇదేదో ఆశ్చర్యకరమైన విషయం, పిల్లలు ఎన్ని తప్పుడు పనులు చేసినా తల్లులు చెప్పించరు, నేను అమ్మని తనడానికి కాలెత్తగానే నా కాలు తెగి కింద పడిపోవాలని అమ్మ నన్ను చెప్పించింది, ఎందుకో ఈవిడ మా అమ్మ కాదనిపిస్తోంది నాన్న అని ఏడిచాట. అప్పుడు ఆయన, నేను ఆ విషయం కనుక్కుంటాను, నీ కాలు పూర్తిగా తెగిపోయింది, తెగిపోయిన కాలు తిరిగి రావాలంటే వెంటనే నువ్వు కాశీ వెళ్ళు, ఈవిడ సంగతి తర్వాత చూస్తాను, నువ్వు కాశీకి వెళ్ళి శివుణ్ణి పూజించి నీ పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు, ఆ లింగాన్ని ప్రతిష్ఠించి శివకేశవుల మీద 108 నామాలు రచించి గానం చెయ్యి, పోయిన నీ కాలు తిరిగి వస్తుంది అన్నట. అనగానే యమధర్మరాజు గారు హుటాహుట్టిన భూలోకానికి వచ్చాడు, కాశీక్షేత్రానికి వచ్చాడు, శివుణ్ణి పూజించాడు, తన పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా ధర్మేశ్వర లింగం, ధర్మరాజేశ్వర లింగం అని పిలువబడుతుంది ఆ లింగం. ఆ లింగం కాశీలో విశాలాక్షి ఆలయానికి దగ్గరగా పక్కనే ఉంటుంది. ఆ లింగం ప్రతిష్ఠించగానే ఆయన కాలు యథాతథంగా వచ్చింది. అప్పుడు శివుడు, నిన్ను దక్షిణ దిక్కుకి అధిపతిని చేస్తున్నాను, నీవు ఎవరిని అనుగ్రహించాలన్నా అనుగ్రహించే శక్తి ఇస్తున్నాను అన్నట. అప్పుడు ఆసువుగా శివుడి మీద ఆయన స్తోత్రం చేశాడు. శివుడిలో విష్ణు కనపడ్డాడు ఆయనకి. కాశీలో ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగంలో శివుడు ప్రత్యక్షమైతే శివుడిలో సగభాగంలో విష్ణువు సగంలో శివుడు, అంటే అర్ధనారీశ్వర తత్వం ఎలా ఉంటుందో అలాగా శివకేశవుల యొక్క అద్వైత రూపం కనపడింది అక్కడ.